சரணம் கரவாணி சர்மதம் தே சரணம் வாணி சராச்சரோபஜிவ்யம் கருணாமசுரணை கடாக்ஷபாதை குருமாம் அம்ப கிருதார்த்த சார்த்தவாகம். சரதா சரதம்போஜவதனாவதனம்புஜே சர்வதா சர்வதாஸ்மாகம் சந்நிதி சந்நிதிங் க்ரியாத் விமலபட்டி கமலகுட்டி புஸ்தக ருத்ராட்சசஸ்தஹஸ்தபுட்டி காமாட்சி பக்ஷ்மலாட்சி கலித விபஞ்சி விபாசி வைரிஞ்சி வாகர்த்தா விவ சம்ப்ருக்தௌ வாகர்த்த ப்ரதிபத்தயே ஜகத பிதரௌ வந்தே பார்வதி பரமேஸ்வரௌ குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணாம் நிதயே சர்வவித்யானாம் தக்ஷிணாமூர்த்தயே நமஹ. ஸ்ஃபடிக ரஜத வர்ணம் மொக்திகீமக்ஷமாலாம் அமிர்த கலச வித்யா ஜ்ஞானமுத்ராக்கராக்ரே ததத முருக கக்ஷம் சந்திரசூடம் த்ரிநேத்ரம் விதுத விவித ரூபம் தட்சிணாமுத்திமீடே. ஈஸ்வரோ குருராத்மேதி முத்திபேத விபாகினே வ்யோமவத் வியாப்த தேஹாய தட்சிணாமுத்தயே நமஹ. சதாசிவ சமாரம்பாம் வ்யாச சங்கர மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். சிவசிவேதி சிவேதி சிவேதி வாம் பவ பவேதி 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 வா ஹரா ஹரேதி 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 வா பஜ மனசிவமேவ நிரந்தரம் பஜ மனசிவமேவ நிரந்தரம். சிவாய குரவே நம. நமோ மஹத்யோ ரிஷிபியோ குருபியோ நம. பரமேஸ்வரமயமையின சபா சதஸ்சுக்கு சவினய நமஸ்து சமர்ப்பண சேசுக்குண்டு ஈஸ்வர வைபவம் எக்கட வர்ணிச்சபடிந்தி அண்டே பாரதீய வித்யலன்னிடிக்கு மூலம் ஏமிட்டி வேதம். வித்யாசு ஸ்ருதி உத்கிருஷ்டா அனி செப்பபடுத்துனது. அன்னி வித்யலலோ உத்கிருஷ்டமேன வித்ய ஏதி அண்டே வேத வித்ய. அது அன்னி வித்யலிக்கு மூலம். அலாண்டி வேதம் ஈஸ்வரனு குறிஞ்சி ஏன் செப்பிந்தோ தெரிஸ்கோவாலி அனி பிரயத்னிச்சே வாரிக்கு ஆ வேதம் இச்சினடுவண்டி கொப்ப பாகம் ஏதி அண்டே ருத்ர நமகம் அனி. ஆ நமகம் ஆதாரங்கா மன பரமேஸ்வர வைபவான்னு செப்புகோபோத்துனா இக்கட ருத்ரபாஷ்யம் அனி செப்படுத்து ஆ சீர்ஷிக கிருந்த ஈஸ்வர வைபவானே மனம் ஆவிஷ்கரிச்சுக்கோபோத்துனா. வேதம் அனந்தமேனட்டுவண்டிது. அனந்தாவை வேதாஹ அனி செப்பாரு. அனந்தமேன வேதாலோ ஒக வேதான்னு தீஸ்குனி வியாசதேவுடு நாலுகா வர்க்கீகரிஞ்சி ருக்யஜு சாம அதர்வணములు அனி அந்தஜேசாரு. அடு தர்வாத வேதான் அனுசரிஞ்சி இதிஹாச புராணములు இவன்னி கூட ஏற்பாட்டையே. பிரதான இத்திஹாசமான மகாபாரதம் அஷ்டாதசி புராணாலு பாகவதம் வியாசதேவுடு அந்திஸ்தே மரோ இத்திஹாசமான காவியமான ராமாயணான்னு வால்மீகி அந்தஜேசாரு. இது மன பாரதேசம்ல பிரதானங்க செப்புக்குனட்டுவண்டி வித்யலு. இக அட்டு தர்வாத வச்சினட்டுவண்டி இத்தர வித்யலன்னி மந்திரசாஸ்திராலு இவன்னி கூட பிரஸ்தாவிக்கப்படுத்துனாய். இப்படு ஆ வேதம் ஏன் செப்பிந்து ஈஸ்வரடு குறிஞ்சி அனு விவரிச்சடமே விசேஷம். வேதம் அண்டே ஏமிட்டி அண்டே வேதம் வியாசுடு ராசினது காது அனி மன அநேக மார்லு செப்புக்குனாம். வேதம் வியாசுனிச்சே வியாசம் செய்யபடிந்தி. கிருஷ்ணத்வைபாயுனிச்சே வியாசம் செய்யபடிந்தி கனக ஆயன பேர் வேத வியாசுடு அய்யாரு. வேதம் ஏமிட்டி அண்டே பரமேஸ்வரனு யொக்க சப்தஸ்வரூபம். வேதம் ஆயன யொக்க சப்தஸ்வரூபம். ஆயன யொக்க சப்தஸ்வரூபமே ஆயன குறிஞ்சி செப்பகலது. கானி இங்கேவி செப்பகலே. செப்பண்டி అందుకు వేదం ఏం చెప్పింది అంటే ఆద్యంతములు వేదమంతా పరమేశ్వర తత్వాన్ని ప్రతిపాదించడానికే పుట్టాయి. మొత్తం వేద భాష్యం మనం చెప్పుకోవాలి ఇక్కడ. అలాంటిది కేవలం రుద్రాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎందుకు అంటే ఇప్పుడు ఆ వేదముల్లో రుద్రం అనే ఒక్కదాన్ని మనం తీసుకుని చెప్పుకోబోతున్నాం. వేదానికి మళ్ళీ నాలుగు భాగములుగా విభజన చేశారు. అదేమిటంటే సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తులు అని వేదాలు. ఇందులో ప్రధాన భాగం సంహిత. దాని యొక్క వినియోగాన్ని మనకు చెప్పేవి ఆరణ్యకములు, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు వేదాంత విద్యను చెప్తాయి. ఇలా వేటికి వాటిగా నాలుగుగా విభజించారు వేదాన్ని. అంతేకాకుండా వేద విషయాన్ని ప్రధానంగా తీసుకుంటే మూడు కాండములుగా వేదాన్ని గురించి చెప్తారు. అదేమిటంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని. కర్మకాండ అంటే వైదిక యజ్ఞములు, వాటి ద్వారా ఏర్పడిన సంస్కారములు, ఇవంతా కర్మకాండ కిందకు వస్తాయి. ఉపాసనాకాండ అంటే ఆ వేద మంత్రముల ద్వారా వివిధ దేవతలను ఉపాసించడం అనేది ఉపాసనాకాండ. చివరికి ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆత్మవిద్యకు సంబంధించింది జ్ఞానకాండ. ఇలా మూడు విధములుగా వేదాన్ని విభజించారు. కర్మకాండ ఉపనిషత్కాండతోనూ, ఉపనిషత్కాండ ఇటు ఉపాసనాకాండతోనూ కలవవు, వేటికవే విడివిడిగానే చెప్పబడ్డాయి వేదంలో. అయితే సంహితలలో ప్రధానంగా యజుర్వేదంలో చెప్పబడుతూ ఉన్నటువంటిది రుద్ర నమకం అనేటువంటిది. ఇది నిజానికి కర్మకాండలో భాగంగా వస్తుంది. అక్కడ వేదంలో ఏ భాగంలో వస్తుంది? కర్మకాండలో భాగంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కర్మకాండగానే తీసుకునేటట్లయితే భాష్యము ప్రవచనము అక్కర్లేదు, యజ్ఞం చేస్తూ కూర్చోవచ్చు ఇక్కడ. కానీ మనం భాష్యం చెప్పుకోవడానికి కూర్చున్నామంటే దీనిలో కేవలం కర్మకాండ కాకుండా జ్ఞానకాండకు సంబంధించిన విషయం ఒకటి, ఉపాసనాకాండకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అలాంటి భాగం వేదంలో మరొకటి మనకు కనిపించదు. ఇటు ఉపాసనకి అటు జ్ఞానానికి అన్నిటికీ కలబోసినటువంటి ఒక భాగం అవుతోంది రుద్రం. అందుకు మనం తీసుకున్నాం. ఈ విషయం ఏదో మనం చెప్తున్నది కాదు, వేదమే చెప్పింది ఆ విషయం. అయ్యా, ఈ రుద్ర నమకం ఏదైతే ఉందో అది జ్ఞానకాండ, అంటే బ్రహ్మ విద్య, అది ఆత్మవిద్యను ఆవిష్కరింపజేసేటువంటిది అనే విషయం ఉపనిషత్తుల్లో చెప్తారు. దీని యొక్క ప్రశస్తి ఉపనిషత్తుల్లో చెప్పారు. అంటే దీనిని మనం జ్ఞానకాండగా చూడాలనే విషయం అక్కడ. ఇక ఉపాసనాకాండ అనడంలో సందేహమే లేదు. ఒక్కొక్క మంత్రంతో పరమేశ్వరుని వివిధ స్వరూపాలని ఉపాసించడం ఇందులో చెప్పబడుతూ ఉన్నది. భక్తికి సంబంధించిన అనేక అంశములు దీనిలో చెప్పబడతాయి. ఈశ్వర స్వరూపాలు ఏవేవైతే పురాణాల్లో ఇంకా మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డాయో ఆ స్వరూపాలన్నిటికీ మూలాలు రుద్రంలోనే లభిస్తాయి మనకి. రుద్రంలో ఒక్కొక్క మంత్రంలో కూడా పరమేశ్వరుని యొక్క అన్ని రకముల రూపములు చెప్పబడున్నాయి. మరి ఇంత ప్రశస్తి కలిగిన దాన్ని మన శ్రద్ధగా ఏకాగ్రంగా వింటే ఆ వినడమే ఒక పెద్ద కర్మకాండ, ఒక యజ్ఞం చేయడం. ఆ వినేటప్పుడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని భావన చేయడమే ఉపాసన. ఆ స్వరూపం ఇక్కడదే అని మనం తెలుసుకోగలిగితే అది జ్ఞానకాండ కూడా అయిపోయింది. ఆ మూడింటి ప్రయోజనం కూడా మనం ఈ తొమ్మిది రోజులు సిద్ధింపజేసుకునేటట్లు ఆ పరమేశ్వరుడు అనుగ్రహింపజేయాలని ప్రారంభించుకోబోతున్నాం. అయితే రుద్రాధ్యాయంలోకి ప్రవేశించే ముందు ఆ రుద్రాధ్యాయం యొక్క స్వరూపాన్ని ముందు తెలుసుకుందాం. దాని ప్రశస్తి ఏమిటి? ముఖ్య విషయం గమనించవలసింది ఏమిటి అంటే రుద్ర నమకములలో శివుడు ప్రతిపాదింపబడుతున్నాడు అనే విషయమే కాక రుద్ర నమకములే శివుడు అని తెలుసుకోవాలి. రుద్ర నమక మంత్రమే మొత్తంగా శివస్వరూపం. అందుకు శివుణ్ణి ప్రశస్తిగా మనం ప్రార్థించడం, కీర్తించడం ఎంత గొప్ప విషయమో ఈ మంత్రముల వైభవాన్ని స్మరించడం కూడా అంతే గొప్ప విషయం. శివుణ్ణి స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో రుద్రాధ్యాయ వైభవాన్ని స్మరిస్తే అంత పుణ్యం లభిస్తుంది. కనుక ఆ రుద్రాధ్యాయం ఎంత గొప్పదో ముందు తెలుసుకుందాం దానిలో ప్రవేశించే ముందు. ఎందుకంటే మనం స్పర్శించబోయే విషయం, మనం ప్రవేశించబోయే విషయం ఎంత ఉత్కృష్టమైనదో ఋషులు శాస్త్రములు ఏమి చెప్పాయో తెలుసుకుంటే దాని యందు మనకు శ్రద్ధ, గౌరవము, భక్తి ఏర్పడదు. ఆ భక్తితో మనం దాని వద్దకు వెళితే ఆ శబ్దస్వరూపుడైన రుద్రుడే తనలో ఏముందో తానే చూపిస్తాడు. అందుకు ముందు శ్రద్ధగా ఆ రుద్రం యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. వేదం గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం కదా, వేదం అంటే ఏమిటి, అందులో రుద్రం ఎక్కడ చెప్పబడింది, రుద్రం చెప్పబడ్డ చోటు యజుర్వేదంలో చెప్పబడింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని మనం నాలుగుగా విభజించాం. నిజానికి ఒకటే వేదం. వేదములు ఇన్ని రకములుగా లేవు, అనంతావై వేద. దాని యొక్క స్వరూపం బట్టి ఈ విభజన మన సౌకర్యం కోసం చేసుకున్నటువంటిది. ఇందులో యజుర్వేదం ఎటువంటిది అనంటే ఇది యజ్ఞమునకు వినియోగించేటువంటి విషయములన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. ఈ యజుర్వేదం వేదములకు హృదయస్థానంలో ఉంది అని చెప్పారు. ఆ యజుర్వేదంలో మళ్ళీ హృదయస్థానంలో ఉన్నటువంటిది ఏది అంటే రుద్ర ఏకాదశిని. ఏకాదశిని అంటే 11 అనువాకాలతో ఉన్నటువంటి రుద్రమంత్రములు. దీనికే మనం నమకం అని లోకంలో అంటూ ఉంటాం. నమకమని, రుద్రైకాదశిని అని, శతరుద్రియం అని, శ్రీరుద్రమని, దీనికి అనేక పేర్లు. ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి మనం. ఎక్కువగా వేదంలోను పురాణాల్లోను దీని గురించి ప్రస్తావించేటప్పుడు శతరుద్రియం అనే మాటనే ఎక్కువ వాడుకలో మనకు చెప్పబడుతుంది. ఎందుకు శతరుద్రియం అన్నారనేది కూడా మనం పరిశీలించబోతూ ఉన్నాం. రుద్రాన్ని చెప్తే పూర్ణ వేదాన్ని స్మరించినట్లుగా, సర్వయజ్ఞములు చేసినట్లుగా ఎందుకన్నారో కూడా తెలుసుకోవాలి మనం. ఈ శతరుద్రియం అనేది ఆ యజుర్వేదంలో హృదయస్థానంలో ఉంది, అది విశేషం. అందుకే వేదములన్నింటిలో ఈ మధ్య భాగంలో, హృదయ భాగంలో ఎందుకు రుద్రాన్ని పెట్టారు అంటే, సాధారణంగా మనం ఒక ఇంట్లోకి వీధిలోకి వెలుగు కావాలి అంటే ద్వారం మధ్యలో పెడతాం దీపాన్ని. దానిని ద్వార్దేహిళీ దత్త దీపన్యాయం అంటారు. ఇలాగా అలా పెట్టబడినటువంటి దీపం అటూ ఇటూ ఎలా వెలుగు చూపిస్తుందో అలాగే యజుర్వేద మధ్య భాగంలో పెట్టబడే ఈ రుద్రం అటు ఉపాసనాకాండగా, ఇటు కర్మకాండగా, అటు జ్ఞానకాండగా కూడా చెప్పబడుతుంది. కనుక ఆ స్థానంలో పెట్టబడింది, అది విశేషం. దీనిలో ఆ స్థానంలో చెప్పి దీని యొక్క పరిపూర్ణతని, ఇది ఒక ప్రత్యేక విద్యగా దీన్ని చెప్పారు. అందుకే రుద్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాన్ని అధ్యయనం చేసినట్లే. ఇంకా ఏ భాగానికి కనబడిన ప్రస్తావన, దీని యొక్క ప్రసిద్ధి ఇతర పురాణాల్లోని ఇతిహాసాల్లో కూడా చెప్పబడ్డాం. శతరుద్రం యొక్క గొప్పతనం ఇతర పురాణాల్లోని ఇతిహాసాల్లోని ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ రుద్ర శబ్దానికి అర్థం, శతరుద్రియానికి అర్థం, ఈ మంత్ర ప్రవేశానికి వెళ్లే ముందు ఎక్కడెక్కడ చెప్పబడిందో కొంచెం స్మరిద్దాం. జాబాల్ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో విశేషంగా యాజ్ఞవల్క్యుని వద్దకు మోక్షకాంక్ష కలిగినటువంటి బ్రహ్మవాదులు వెళతారట. ఉపనిషత్తు అంతా కూడా తద్విద్ధి ప్రణిపాతైన పరిపృష్టైన సేవయా అన్నట్లే గురువుని ఆశ్రయించి బ్రహ్మవిద్యను తెలుసుకోవడం అని వస్తుంది. అలాగే ఆ జాబాల ఉపనిషత్తులో చెప్తున్న విషయం ఏంటంటే యాజ్ఞవల్క్యుని వద్దకు వెళ్ళి వీళ్ళందరూ అడుగుతున్నారు ఏమని, అత హైనం బ్రహ్మచారిణ ఊచుహు. బ్రహ్మచారులందరూ అడిగట. బ్రహ్మచారులు అంటే పెళ్లి కాని వాళ్ళు అని అర్థం తీసుకోవద్దు. బ్రహ్మచారులు అంటే బ్రహ్మమునందు చరించువారు అని అర్థం. పరబ్రహ్మము గురించే నిరంతరం భావన చేస్తూ తత్ప్రాప్తికే సాధన చేసేవారు బ్రహ్మచారులు. వీరందరూ కూడా అడిగి ఏమని అడిగారు, కిం జప్యేన అమృతత్వం బ్రూహి అని అడిగట. ఏది జపించడం వల్ల అమృతత్వం లభిస్తుందో చెప్పమని అడిగారు. అమృతత్వం అంటే ఏమిటి, కైవల్యం. పరమాప్త ప్రాప్తినే అమృతత్వము అని అంటారు. ఆ అమృతత్వం కిం జప్యేన, దేన్ని జపించడం చేత లభిస్తుంది అని అడిగితే, సహోవాచ యాజ్ఞవల్క్య, యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నాడు, శతరుద్రియేనేతి, స్పష్టంగా చెప్పేశాడు. శతరుద్రియం జపించడం వల్ల, జపించడం వల్ల లభిస్తుందిట. ఎందువల్ల అంటే, ఏతాని హవా అమృతస్య నామధేయాని, మీరు ఏ అమృతత్వం అని చెప్పారో ఆ అమృతము యొక్క పేర్లే ఇవి అని చెప్పాడు. అది విశేషం. ఏ అమృతత్వాన్ని ప్రస్తావించి లక్ష్యంగా పెట్టుకుని మీరు అన్నారో ఆ అమృతత్వం యొక్క పేర్లు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏతాని హవా అమృతస్య నామధేయాని, అమృతం అంటే పరబ్రహ్మము అని అర్థం. పరబ్రహ్మ యొక్క పేర్లు ఇవి గనక, ఏ తైర్ హవా అమృతో భవతి, దీనిని హవా హవనము చేయుట వలన, ఇక్కడ హవనము అంటే ఉపాసించడం వలన, ఆరాధించడం వలన, తత్సమర్పణా భావన వలన అని అర్థం తీసుకోవాలి. దీని వలన అమృతత్వాన్ని పొందుతారు సుమా అని రుద్ర ఉపనిషత్ అని దీనికి పేరు అక్కడ మనకు కనిపిస్తున్నది. శతరుద్రియాన్ని ఏమంటారు, రుద్రోపనిషత్ అని చెప్పబడుతున్నది. ఈ రుద్రోపనిషత్తుకి శతరుద్రియం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, శతం అనంతం భవతి అని వేదమే చెప్తున్నది. శతం అనంతానికి సంకేతం. మనకు లోకంలో వాడుకలో కూడా నువ్వు 100 చెప్పు నేను మాత్రం పాటించను సుమా అంటే, 100 అంటే అర్థం లెక్క కట్టి 100 కాదు, అనంతం అని అర్థం అది, నువ్వెన్ని మార్లు చెప్పినా అని. అలాగే శతం అనంతం భవతి అంటే అనంతత్వానికి సంకేతం. శత రుద్రియం అంటే అనంతులైన రుద్రుల్ని చెప్తుంది. రుద్రుడు ఒక్కడా, అనంతమా? మనకు ఉపనిషత్తులోనే ఏకో రుద్ర న ద్వితీయాయతస్తు యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అని ఉపనిషత్తే చెప్తున్నది. ఉన్నది ఒకడే రుద్రుడు, రెండవది లేదు. యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి, ఈశనీభి అని ఒక మంచి మాట అక్కడ వైదిక శబ్దం ఇది. ఈశ్వరుడు అనే పేరెందుకు వచ్చిందో దీన్ని బట్టి మనం తెలుసుకోగలం. ఈశనీభి అంటే శాసక శక్తులతో అని అర్థం. ఈశ్వర శబ్దానికి శాసకత్వము సమర్థత అని రెండు అర్థములున్నాయి. ఈశనీభి అంటే తన సమర్థవంతమైన శాసక శక్తులతో, ఏ ఇమాన్ లోకాన్ ఈశత, ఈ సమస్తములైన లోకములను ఎవడు శాసిస్తున్నాడో అతడు రుద్రుడు, అతడొక్కడే, ఆయనొక్కడే. కానీ ఆయన నుంచి ఆవిర్భవించిన అనంతములైన శక్తులతో ఈ లోకంలో ప్రతి అణువుని ఆయన శాసిస్తున్నాడు. ప్రతి అణువుని ఆయన శాసించినప్పుడు ఎన్ని రకాల రుద్రులయ్యారు? ఈ మాట రుద్రంలోనూ వస్తుంది, సహస్రాని సహస్రసో వై రుద్రాహ అది భూమ్యాం అనే మంత్రంలో చివరికి వస్తుంది, వేలాది రుద్రులు అని. అక్కడ వేలాది కూడా అనంతవాచకమే. అందుకు రుద్ర నమకంలోనే అనంతత్వం చెప్పబడింది. అనంతులైన రుద్రులు అసంఖ్యాకాహ, లెక్కలేనంత మంది రుద్రులున్నారట. ఎందుకు? లెక్కలేనంతగా విస్తృతి చెందింది విశ్వం. అంత విశ్వంలో ఒక్క రుద్రుడు గణనకి అతీతమైన సంఖ్యలో విస్తరించి ఉన్నాడు. వారందరూ దీనిలో ప్రస్తావించబడుతున్నారు కనుక దీనికి శతరుద్రియం అని చెప్పబడుతున్నది సుమ. అందుకు ఇప్పుడు రుద్రునికి ఈశ్వర శబ్దం వేదంలో ఎంత సహజంగా ఇవ్వబడిందో అనేది, యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అన్న. అలాగే శతరుద్రియం అనే పేరు రావడానికి మరొక అర్థం మనకి స్కాంద పురాణంలో సూత సంహితలో చెప్పబడింది. అంటే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇతర పురాణాల్లో కూడాను శతరుద్రియం గురించి విశేషంగా చెప్తున్నారంటే, మనం తరించడానికి ఋషి అన్ని వైపుల నుంచి బోధిస్తాడు. ఈ వైపు నుంచి తప్పించుకున్నా మరోవైపు నుంచి ఏమైనా విని బాగుపడతామేమో అని, ఎటు నుంచైనా విని వీడు బాగుపడాలి అని చెప్పి పురాణములన్నీ కూడా శతరుద్రియ ప్రశస్తిని చెప్తున్నాయి. అందులో స్కాంద పురాణంలోని సూత సంహిత శతరుద్రియం గురించి చెప్తూ, శతశాఖాగతం సాక్షాత్ శతరుద్రీయముత్తమం తస్మాత్ జపమాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే అని చెప్తున్నారు. రుద్ర మంత్రాలని ఒక్క మారు జపించినంత మాత్రాన సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపముల నుంచి వాడు చక్కగా విడువబడతాడు సుమా. శతరుద్రి అనే పేరుకి అది చెప్తున్న అర్థం ఏమిటంటే, వేదముల్లో ఒక్కొక్క వేదానికి అనేక శాఖలున్నాయి. ఎన్ని శాఖలు అయితే మనం మిగుల్చుకున్న శాఖలు ప్రస్తుతం భారతదేశంలో 0.1% మాత్రమే. అంటే మనం ఎంత కోల్పోయామో మీరు ఆలోచించండి. ఇప్పుడు వేద పాఠశాలను ఉద్ధరిస్తాం అనే ఉద్యమంతో చాలామంది బయలుదేరుతున్నారు, కానీ సరిగ్గా వేదం అధ్యయనం చేసేవాళ్ళు చేయించేవాళ్ళు కూడా కరువైపోతున్నారు. అమెరికాలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన వేదం ఉద్ధరించాలని బుద్ధి అక్కడికి వెళ్ళలేక పుడుతుంది, వెంటనే ఇక్కడికి వస్తాడు. ఏమండి వేదాన్ని ఉద్ధరించాలి, వేద పాఠశాలకి ఎంత డొనేషన్ కావాలంటే అంత ఇస్తానండి అంటాడు. సంతోషం, మీకు ఎంతమంది పిల్లలండి అంటే 4 ఒక్క పిల్లవాడిని వేదం నేర్పడానికి పంపిస్తావా? వాళ్ళ పిల్లలు మాత్రం వేదం చదువుకోకూడదు, ఇంకెవడో చదివితే వీడు చదివిస్తాడ. ఇలాగైతే ఇంక వేదం ఏమి ఉద్ధరింపబడుతుందండి? చదవలసిన వాళ్ళు ఎప్పుడూ మానేస్తూ ఉన్నారు. ఇంకా వేదాధ్యయనానికి కొన్ని విధులున్నాయి, నియమాలు ఉన్నాయి, అవేమి పాటించిన వాళ్ళు మేమెందుకు చదవకూడదని అరకొర మంత్రాలు చదువుకుని భ్రష్టత్వానికి పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నాం మనం. అయితే ఈ అనంతమైనటువంటి వేదరాశిలో మనం మిగుల్చుకున్న శాఖలు తక్కువ. యజుర్వేదానికి మొత్తం 101 శాఖలు ఉన్నాయట. అందుకే యజుర్వేదానికి శతము శతశాఖాగతం అని దానికి పేరు. శతశాఖలతో కూడుకున్నటువంటి యజుర్వేదంలో ఇది ఎలాంటి స్థానంలో ఉంది అంటే ఉత్తమ స్థానంలో ఉంది గనక శతరుద్రియం అని దీనికి పేరు వచ్చింది. యజుర్వేదంలో ఉత్కృష్ట స్థానంలో ఉన్న మంత్రరాశి గనక దీనికి శతరుద్రియం, శతశాఖాగతమైన వేదంలో ఉన్న రుద్రం కనుక శతరుద్రియం అనే పేరు వచ్చిందని సూత సంహిత మనకు చెప్తున్నటువంటి విశేషం. ఇంకా కూర్మ పురాణంలో దీని గురించి చెప్తూ, ఇమాని మే రహస్యాని నామాని శృణుచానఘ అని శివుడే స్వయంగా చెప్పాడు. ఆ రుద్రంలో చెప్పబడ్డ పేర్లన్నీ కూడా నా యొక్క రహస్య నామములు అన్నాడు. మనం లలిత రహస్య నామములు అని అంటాం అమ్మవారి నామాల గురించి, అలాగే శివుని యొక్క రహస్య నామములు. అందుకే రుద్రాభిషేకం చేసిన తర్వాత ఇప్పటికీ సంప్రదాయజ్ఞులు లలితా త్రిశతి ఎలా చేస్తారో రుద్ర త్రిశతి అలా చేస్తారు. ఇందులో నామములన్నీ తీసుకుంటే మీకు ప్రధాన నామాలు 360 వస్తాయి, అక్కడ 300 పై చిరుకు నామాలు. ఇలా మీరు తీసుకుంటే అక్కడ త్రిశతి వచ్చింది. ఇది దీనిలో ఉన్నటువంటి మరొక రహస్యం. ఈ విధంగా రహస్యాన్ని నామాన్ని శృణుచ అనగా అని శివుడే స్వయంగా చెప్పినట్లుగా మనకు కనబడుతున్నది. ఇలాగ బహుపురాణముల్లో వివరించుతున్న దీని గురించి చెప్పి, వేదమే రుద్రస్వరూపం అని వేదం మరుగుతోటి చెప్పింది. ఇమా రుద్రాయ స్థిర ధన్వనే గిరహ అని. ఇక్కడ గిరహ అంటే వాక్కులు అని అర్థం. వాక్కులు ఈ వాక్కులు ఏమిటంటే రుద్రస్వరూపం అంటే ఇవన్నీ కలిపి, అంటే రుద్రుడంటే ఎవరు? శబ్దస్వరూపుడు. శబ్దస్వరూపుడు అంటే ఇన్ని శబ్దములు ఏ మూల శబ్దం నుంచి వచ్చాయో ఆ స్వరూపుడు. అంటే రుద్ర శబ్దానికి వైదిక అర్థం ఏమిటంటే ఓంకార స్వరూపుడు అని ప్రధానమైన అర్థం. ఆ ప్రణవ వేద్యమైన పరతత్వమే రుద్రుడు. ఇది ఒక విశేషం. అలాంటి ఆ పరమాత్మ గురించి వేదము చెప్పినటువంటి దివ్యనామాలు ఇలా ఉంచి దీని ప్రశస్తిని కూర్మ పురాణంలో కథలు చాలా చక్కగా చెప్పారు. వసుమనసుడు అనే ఒక రాజర్షి ఉండేవాట. ఈ రాజర్షి బ్రహ్మదేవుని యొక్క వరం చేత ఆయుష్ పొందాడు. ఆయుష్ ఎందుకు పొందాడు? ఇక్కడ చూడండి విశేషం చెప్తున్నారు. బ్రహ్మవర లబ్ధ సాగ్ర సంవత్సర శతానుష్ఠ అనుష్ఠిత గాయత్రీపాసనయా. ఎందుకయ్యా ఆయుష్ పొందాడు అంటే శుభ్రంగా తినడానికి తిరగడానికి మరిన్ని భోగాలు అనుభవించడానికి ఆయుష్ మనకి. కానీ అందుకు కాదుట, ఈయన ఆయుష్ ఎందుకు పొందాడంటే నేను భగవద్ ఉపాసన చేయడానికి నాకు ఆయుష్ కావాలన్నాడంటే అది ఆయుష్ ఎందుకు అంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి. శరీరం ఎందుకు? భగవదారాధనకి. కళ్ళెందుకు? ఆయన్ని చూడడానికి. చెవులెందుకు? ఆయన్ని వినడానికి. భద్రం పశ్చేమ అక్షభిద్యజిత్రాహ. ఎందువల్ల? దేవతల్ని సుష్ఠుగా మనం ఆరాధన చేయడానికి. అందుకు ఇంద్రియములు పుష్టి కావాలి. అందుకని భోగానుభవం కోసం కాదు. ధ్యానం చేద్దామంటే కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు సహకరించడం లేదు. అందుకే కాళ్ళు కీళ్ళు ఎందుకు దృఢంగా ఉండాలంటే ఆయన కూర్చో ఆయన కోసం మఠం వేసి కూర్చోడానికి. కంఠం ఎందుకు సరిగ్గా ఉండాలంటే గొంతెత్తి ఆయన నామం కీర్తించడానికి. బుద్ధి ఎందుకు సరిగ్గా ఉండాలంటే ఏకాగ్రంగా ధ్యానించడానికి. చేతులు ఎందుకు ఉండాలి? పూజించడానికి. అందుకు జీవితం ఎందుకు ఉండాలి? మొత్తంగా ఈశ్వరారాధనకి. అందుకు బ్రహ్మ ఇచ్చినటువంటి ఆయువుని ఆయన గాయత్రి ఉపాసనకు వినియోగించాడు. గాయత్రి అంటే ఎవరు? వేదమాత. వేదమాత అయిన గాయత్రిని ఆరాధించాడు. ఎలాగూ? ఆయన మొత్తం తన యొక్క పూర్ణ ఆయువుని దాన్ని వినియోగించట. వినియోగించితే ఆ గాయత్రి మంత్రం ద్వారా ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఎవరాయన? గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన మహాచైతన్యం భర్గహ అని చెప్పబడుతున్న మహాచైతన్యం ఆవిష్కరింపబడింది. అది ఎక్కడున్నది? సూర్యమండల మధ్యవర్తి అయి ఉన్నటువంటి పరమేశ్వర తేజస్సు. ఆ తేజస్సు కనిపించి చెప్తున్నదిట, సదా ప్రాహ మహాదేవో రాజానం ప్రీత మానస ఇమాని మే రహస్యాని నామాని శృణుచానగా. అక్కడి మాట ఇందాక చెప్పుకున్నది, ఇవి నా రహస్య నామములకు ఉన్నాయి ఉపదేశిస్తున్నాను. ఇన్నాళ్ళు గాయత్రి జపించినందుకు ఆ పరమేశ్వరుడు కనిపించి ఉపదేశిస్తున్నాడు ఆయనకి. ఇది ఏమిటవి అంటే సర్వ వేదేషు గీతాని సంసార శమనాని చ. ఇది సర్వ వేదముల యందు గానము చేయబడినటువంటి నా నామములు సంసార శమనాని చ. ఇది విశేషం. జనన మరణ రూపమైనటువంటి సంసార ప్రవాహాన్ని పోగొట్టి కైవల్యాన్ని ఇవ్వగలిగేవి. దానితో నమస్కృష్వ, దానితో నన్ను నమస్కరించు. సతతం ఏభిర్నామ పదై శుచిహి, శుచి కలిగి ఉండి ఈ నామపదములతో నన్ను నమస్కరించు. ఆ నామములే అధ్యాయం శతరుద్రీయం యజుషాం సారముత్తమం. ఇవి యజుష మంత్రముల యొక్క సారము. జపస్వానన్య చేతస్కో మయ్యే ఆసక్త మానసహా. దీనిని అన్యచింతలు విడిచి నాయందే ఆసక్తి కలిగి ఎవరైతే జపిస్తున్నారో, జపేదాభరణాత్ రుద్రం మరణ పర్యంతం దీనినే ఎవరు జపిస్తున్నారో వారు సయాతి పరమాంగతిం, వారు పరమగతిని పొందుతారు సుమా అని పరమేశ్వరుడు అన్నాళ్ల గాయత్రి ఉపాసనకి ఫలంగా ఆయన స్వయంగా శతరుద్రియాన్ని ఉపదేశించాట. అంటే శివుడు ఉపదేశించగా తీసుకున్న మంత్రములు గనక ఈయన వద్ద అవి శక్తివంతంగా పనిచేసి కైవల్యాన్ని ఇచ్చే. ఉపనిషత్తుల్లో మరొక చోటు చక్కగా ఏం చెప్తున్నారంటే, రుద్రం జపం చేయడం ఏమిటి అంటే అవిముక్తోపాసన చేయడం అన్నారు. ఇది చాలా ఏకాగ్రంగా మీరు వింటే దీని గొప్పతనం మరింత తెలుస్తుంది. మోక్షం రావాలి అంటే అవిముక్తోపాసన చేసి తీరాలండి. ఇది మీకు వైష్ణవోపనిషత్తుల్లో ఒక చోట కూడా చెప్పబడింది. అవిముక్తోపాసన యొక్క గొప్పతనాన్ని చెప్తారు. అవిముక్తోపాసన చేయనిది కైవల్యం రాదు. అవిముక్తం అంటే ఏమిటి? అవిముక్తం అని ఒక క్షేత్రానికి పేరుంది, చాలామంది గుర్తుండి ఉంటుంది వినడం అలవాటైన వాళ్ళకి. కాశీక్షేత్రానికి పేరు అవిముక్తము అని. అవిముక్తోపాసన వల్లనే కైవల్యం లభిస్తుంది. అందుకే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో శివుణ్ణి ఉపాసించిన వాడికి ముక్తి లభిస్తుంది. ఈ అవిముక్తం అనే క్షేత్రములు మొత్తం మూడు చోట్లున్నాయి. ఎక్కడ? ముందు మనకు స్థూలమే కనిపిస్తుంది. మనలో ఉన్నదానికన్నా బయట ఉన్నది చెప్పడం మనకు చాలా సులభం. అందుకు ముందు స్థూలం గురించి చెప్తాం. స్థూలంగా అభిముక్తం ఉన్న చోటేది అంటే వారణాసి అని చెప్పబడుతున్న కాశీక్షేత్రం అభిముక్తం. దీనికి అభిముక్తం అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే విముక్తము అంటే విడిచిపెట్టేది అని అర్థం. అభిముక్తము అంటే విడిచిపెట్టకుండా ఎక్కడుంటారో దాని పేరు అభిముక్తం. ఎవరుండేది? పరమేశ్వరుడు ఏ చోటుని విడిచిపెట్టకుండా ఉంటాడో ఆ చోటు అభిముక్తం. ప్రళయకాలంలో సర్వభువనములు లయమైనప్పటికీ కూడా ఆయన ఇది నా చోటు అని పరమ ప్రేమగా దాచుకుని అక్కడే ఉంటాడ. అందుకు కాశీక్షేత్రానికి అభిముక్తమని, ఆనందకాననమని, వారణాసి అని, రుద్రగేహమని అనేక పేర్లు చెప్పబడుతూ ఉన్నాయి. అలాంటి అభిముక్తోపాసన మోక్షాన్ని ఇస్తుంది. అందుకే స్థూలంగా మనకి కాశీక్షేత్రం. ఇక ఆంతరిక క్షేత్రం. క్షేత్రములు రెండు విధములు, బాహ్యములు అభ్యంతరములు అని. అభ్యంతరములు అంటే మన లోపల. మన లోపల కాశీక్షేత్రం ఏమిటి? భూగ్రాణంబుల మధ్య సంధి కాశీక్షేత్రం. వరణాసి రెండు నదుల నడుమ ఉన్నటువంటి వారణాసి. ఆ రెండు నదులే ఇడా పింగళ నాడుల నడుమ ఉన్నటువంటి చోటు. మధ్యలో సుషుమ్న. ఆ స్థానమే భ్రూమధ్య స్థానం, ఆజ్ఞాచక్ర స్థానం, రుద్రస్థానం. రుద్రుడు అంటే ఈశత ఈశనీభి, తన శాసక శక్తులతో దేవతల్ని శాసించేవాడు. అలాగే మొత్తం మన శరీరాన్ని శాసించే బుద్ధిశక్తులన్నీ మెదడు దగ్గర ఉంటాయి. అంతే కదా, కాలి దగ్గర ఒక ఈగ వాలితే కాలిని విదిలించాలని కాలికి హెచ్చరిక పంపించే నాడి ఉండే చోటిది. ఇలా మన శరీరంలో ప్రతి అణువుని శాసించే నాడులకు మూల కేంద్రం మెదడైతే, ఈ మెదడుకి సంబంధించే నాడీ మండలాన్ని శాసించే శక్తి ఉన్న చక్రమే ఈ చక్రం. అక్కడుంటాడు ఈ రుద్రుడు. శరీరాన్ని మొత్తాన్ని శాసించే బుద్ధిశక్తుల్ని శాసించే ప్రధాన చైతన్యం అక్కడున్నది. అందుకు భూమధ్య స్థానంలో ధ్యానం చెప్పారు. ఇది మన శరీరంలో అవిముక్త క్షేత్రం. ఇప్పుడు రెండు చెప్పే. మూడోదేది అంటే వేదములలో అవిముక్త క్షేత్రం. వేదములలో అవిముక్త క్షేత్రం ఏంటంటే రుద్రమే, అది విశేషం. అందుకు రుద్రాధ్యాయం చేసేవాడు అవిముక్తోపాసన చేసిన వాడు అవుతున్నాడు. వాడికి రుద్రాధ్యాయం చేసిన వాడికి ఈ నాడీ స్పందన జరుగుతుంది. మంత్రములు ఉచ్చరించేటప్పుడు మన నాడీ మండలాల్లో స్పందనలు ఏర్పడతాయి. అన్ని నాడీ మండలాలని స్పందింపజేయగలిగేటువంటి ప్రధాన శక్తి కలిగిన ఈ ఆజ్ఞాచక్రం, పేరే ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆర్డర్, అదే ఈశకత్వం అనేటువంటిది. అది రుద్రస్థానం. ఆ నాడులు స్పందించాలి అంటే రుద్రాధ్యాయం ఒక్కటే శరణ్యం. ఇప్పుడు మూడు క్షేత్రములు ఉన్నాయి. ఇందులో ఏది గొప్పది అంటే దేన్ని తక్కువగా చూసిన మహాపాపం. మూడు గొప్పదే. అందుకు కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే కాశీకి వెళ్ళి చనిపోతే మోక్షం వస్తుంది అనే మాట అటు ఉంచి ఎవరు దృష్టి భూమధ్యమును ఉండు ఉండగా శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారు అని ఒక భావం. అదేవిధంగా ఎవరు రుద్రాధ్యాయ భావన చేస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారని ఒక భావం. ఎవరు కాశీక్షేత్రంలో శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారనేది ఒక భాగం. మూడు నిజమే. కనుక వేదములలో రుద్రం ఎలాంటిది అంటే క్షేత్రములలో కాశీ ఎలాంటిదో వేదములలో రుద్రం అలాంటిది. అందుకు కాశీ విశ్వేశ్వర స్థానం, రుద్రం విశ్వేశ్వరుని స్థానం, విశ్వనాథుని స్థానం. కాశీక్షేత్రంలో సర్వదేవతలు ఉన్నారు. సర్వదేవతలకు మూలమైన పరంజ్యోతి అయిన రుద్రుడు ఉన్నాడు. అదేవిధంగా రుద్రం కూడా సర్వదేవతాత్మకమైన శివ చైతన్యం నింపుకున్నది అని చెప్పి అవిముక్తం మమ క్షేత్రం మన్నామ పరమం శుభం శతరుద్రీయ జాపిత్వం అని పరమేశ్వరుడే చెప్తున్నాడు ఇక్కడ. అవిముక్త క్షేత్రము నా నామము శతరుద్రీయం, అది దివ్యమైనది సుమా, దీని ద్వారా పరమమును పొందవచ్చు అని పరమేశ్వర వచనంగా మనకి ఉపనిషత్తుల్లోనే ప్రకటింపబడుతూ ఉన్నది.